சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
ஈஸ்வர அனுகிரகம் வலன, குரு அனுகிரகம் வலன மனம் இந்தவரக்கு 10 உபனிஷத்துலு பூர்த்தி చేశాం. ఆ 10 ఉపనిషత్తుల్లో కైవల్యోపనిషత్తు శంకరాచార్యుల వారు భాష్యం వ్రాయకపోయినప్పటికీ కూడా మనం ఆ ఉపనిషత్తు చూసాం. ఆ 10 శ్లోక ఉపనిషత్తులు వారు వ్రాసినటువంటి భాష్యం ఉపనిషత్తులు ఒక శ్లోక రూపంలో ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ஐதரேயம் சாந்தோக்யம் பிருஹதாரண்யகம் ததா அனி. அந்தலோ கைவல்யோபனிஷத்து லேது, மனம் ஐதரேயோபனிஷத்து சூசாம், ஈஷாவாஷ்யோபனிஷத்து சூசாம். மொதட்டிது ஸ்லோகம்லோ மொதட்டிது ஈஷாவாஷ்யோபனிஷத்து. ஈஷ கேன கேனோபனிஷத்து சதிவாம், கட கடோபனிஷத்து பிரஷ்னோபனிஷத்து. ஈஷ கேன கட பிரஷ்ன முண்ட மாண்டூக்கிய தித்திரேகி, முண்டகோபனிஷத், மாண்டூக்கியோபனிஷத், தைத்திரியோபனிஷத். முண்ட மாண்டூக்கிய தித்திரேகி ஐதரேயம் சாந்தோக்யம், ஐதரேயோபனிஷத் சூசாம். சாந்தோக்கியோபனிஷத் கிரிந்தட்டு வாரம் பூர்த்தி చేశాం. இப்படி பிருஹதாரண்யகோபனிஷத்தில் பிரவேசிச்ச போத்துனாம். கனக ஈ 10 உபனிஷத்துலு பாஷ்ய ரூபంలో మనకు లభిస్తున్నాయి, శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంతో మనకు లభిస్తున్నాయి. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా మూలం లభిస్తున్నాయి. 108 ఉపనిషత్తులు లభిస్తున్నాయి మనకు. శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు మాత్రమే ఎందుకు వ్యాఖ్యానం రాశారు అని ప్రశ్న ఉదయిస్తే మన మనసులో ముఖ్యమైన వేదాంత విషయాలన్నీ కూడా ఆ 10 ఉపనిషత్తుల్లో ఇమిడి ఉన్నాయి. ముఖ్యమైన వేదాంత విషయములన్నీ కూడా ఆ 10 ఉపనిషత్తుల్లో, అంటే ఈశ నుంచి బృహదారణ్యకం వరకు మనం చూసిన ఉపనిషత్తులు, చూడబోతున్న ఉపనిషత్తు అందులో ఇమిడి ఉండడం వలన వారు ఆ 10 ఉపనిషత్తుల్ని తీసుకొని వ్యాఖ్యానం రాశారు. అవి అర్థమైతే అన్నీ ఉపనిషత్తులు అర్థమైనట్లే, అందులో చెప్పిన విషయాలన్నీ మిగతా ఉపనిషత్తుల్లో వస్తాయి. కనుక మనం ముఖ్యంగా వారు భాష్యం రాసినటువంటి ఉపనిషత్తులను చూస్తున్నాం, చూసాం చివరి ఉపనిషత్తు చూస్తున్నాం. కనుక కైవల్యోపనిషత్తులో కలిపితే మొత్తం 11 ఉపనిషత్తులు మనం చదివినట్లు. ఈరోజు బృహదారణ్యక ఉపనిషత్తుకి ఉపోద్ఘాతాన్ని ఇస్తాను. మనం ఛాందోగ్యోపనిషత్తు చూసేటప్పుడు మొదటి 5 అధ్యాయాలు ఉపాసన విషయం అని చెప్పి మనం సారాంశం చూసాం. ఆంగ్ల భాషలో నేను చెప్పినప్పుడు ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకం, మంత్రం పూర్తిగా తీసుకున్నాం. కానీ తెలుగులో చెప్పాలంటే మనకు కనీసం 6 సంవత్సరాలు ఒక ఉపనిషత్తే పడుతుంది, 4 సంవత్సరాలు కనీసం, మ్యాక్సిమం 5 సంవత్సరాలు. ఈ 2 ఉపనిషత్తులకే 10 సంవత్సరాలు పడుతుంది. కనుక ఉపాసన భాగాన్ని మనం సారాంశంగా చదివి బ్రహ్మ విద్యా భాగాన్ని ముఖ్యంగా మనం ప్రతి మంత్రం చూస్తున్నాం. ఛాందోగ్యోపనిషత్తులు అలా చూసాం. ఈ బృహదారణ్యకం కూడా అదే విధంగా చదవబోతున్నాం మనం. వేదం పూర్వభాగం, వేద అంతభాగం అని 2 భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. వేద పూర్వభాగంలో కర్మకాండ భాగం, అక్కడ ఏం చెప్పబడింది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కర్మకాండలో మనం ఏ విధంగా భగవంతుణ్ణి ఆరాధించాలి, ఎలా ఆరాధించి ఆయన నుంచి మనం ఏం పొందాలి, ఎలా పొందాలి అనేది కూడా చెప్పబడింది. మనిషికి కావలసినటువంటి కనీస అవసరాలు, ధనం, ఇల్లు, వస్త్రం, ఆహారం, ఇవన్నీ పొందడానికి, మంచి ఆరోగ్యం, ఇవన్నీ పొందడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మనం అర్థకామాలు అంటాం. అవి పొందడానికి అనేకమైన పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలన్నీ చెప్పబడినాయి. అక్కడ అలా చెప్పబడడం వలన మనం అవన్నీ చేసి మనం మన యొక్క శరీరాన్ని, మనం ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వాతావరణాన్ని అన్నీ కూడా సక్రమంగా ఉంచుకొని అందులో నుంచి ఎదిగి అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించి మనకు కావలసినవన్నీ సమకూర్చుకొని ఆనందంగా జీవిస్తూ అక్కడి నుంచి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామని చెప్పి వేద పూర్వ భాగాన్ని మనకు వేదం ఇచ్చింది. కర్మకాండ, ఉపాసనాకాండ ఎందుకు చెప్పింది వేదం అంటే అర్థకామాలని చక్కగా నువ్వు సంపాదించుకొని ధనం, అర్థం అంటే ధనాన్ని సంపాదించుకో, కామం అంటే నీకు కావలసిన అవసరాలని తీర్చుకో, తీర్చుకొని ఎదిగి భగవంతుణ్ణి ఇంకా అధికంగా ధ్యానించి ఉపాసన చేసి ఆ ఉపాసన ద్వారా నీకు మానసిక పరిపక్వత వస్తుంది, ఆ పరిపక్వత వల్ల నువ్వు జ్ఞాన మార్గానికి వస్తావు అని చెప్పి వేదం ఆశిస్తున్నది మన నుంచి. ఆ వేదాంత భాగానికి, జ్ఞాన భాగానికి వచ్చినప్పుడు నువ్వు అసలు ఈ జగత్తేమిటి, ఈ జగత్తును సృష్టించినటువంటి ఈశ్వరుడెవరు, నేనెవరిని అనే విషయాన్ని విచారణ చేసే అర్హతను నువ్వు పొందుతావు. వేద పూర్వ భాగంలో చెప్పినటువంటి రిచువల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఏవైతే పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలన్నీ చెప్పబడినాయో గాయత్రి జపం దగ్గర నుంచి, అవన్నీ కూడా దేనికంటే చివరికి నీ మానసిక పరిపక్వత ఆ జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పబడినాయి. ఇది వేద పూర్వభాగం యొక్క లక్ష్యం. అందుకనే మనం ఎప్పుడూ కూడా కర్మలను నిందించం. కర్మలే సర్వస్వం అనుకుంటే, ఇప్పుడు మనం వాళ్ళు ఉపవాసాలు చేస్తారు, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి ఉపవాసం, పండుగల పండుగలప్పుడు అన్నీ కూడా నోములు చేయడం, కార్తీక మాసం, ఇప్పుడు మార్గశిర మాసం జరుగుతోంది, ధనుర్మాసం, ఇవన్నీ దేనికి పెట్టారు అంటే ఇవన్నీ కూడా మనిషిని సంస్కరించడానికి పెట్టారు. ఆ సంస్కరింపబడిన తరువాత మనం ఎదిగి ఈ జ్ఞానానికి రావాలి, అప్పుడే పరిపూర్ణత వస్తుంది మనిషికి. లేకపోతే అభద్రత ఉంటుంది జీవితాంతం కూడా, పరిమితి ఉంటుంది ఒక మనిషికి, ఎప్పుడు కూడా తృప్తి రాదు. అందుకని కర్మకాండం నుంచి ఉపాసనాకాండం నుంచి జ్ఞానకాండం, ఇలా జ్ఞానం పొందాలి అంటే సన్యాసి కావాలని అవసరం లేదు. సన్యాసి కాకపోయినప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉంటూనే మనం ఎక్కడ ఉన్నామో, మనకు ఎటువంటి వాతావరణం భగవంతుడు ఇచ్చాడో అక్కడ ఉంటూనే ఆంతరంగా, అంతరంగికంగా మనం మానసికమైనటువంటి సన్యాసాన్ని పొంది ఈ శాస్త్రాన్ని చదవడానికి ఉద్యుక్తులం కావాలి. అది శాస్త్రం యొక్క ఉద్దేశం. ఇంతవరకు నేను చెప్పిన విషయం ఏంటంటే శాస్త్ర ఉద్దేశం మనకు తెలియాలి. వేదాల యొక్క ఉద్దేశం ఏమిటి, ఏ సందేశాన్ని ఇస్తుంది వేదం, అది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకుంటున్నాం మనం ఈ క్లాసులకు వచ్చినప్పటి నుంచి. మనం ఏం తెలుసుకుంటున్నాం, మానవ జీవన యొక్క గమ్యం ఏమిటి, ఈ గమ్యాన్ని చెప్పడానికి వచ్చినవే వేదాలు, నాలుగు వేదాలు. ఆ వేదాలలో చెప్పినటువంటి గమ్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం, గురుముఖంగా చదివితే మనం అర్థం చేసుకుంటాం. మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారు, మనం ఏమేమి చేశాము కర్మకాండలో, ఉపాసనాకాండలో ఏమేమి చేశాము, ఇంకా ఏమేం చెయ్యాలి, మనం చేస్తే మనకు ప్రయోజనం తెలుసుకుంటున్నాం, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, కనుక మనకు ఎంతో సహాయపడుతున్నది. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల మనకు, మనం అన్నీ చేసి ఈ స్థితికి వచ్చి ఇక్కడ వేదాంతానికి, జ్ఞాన మార్గానికి వచ్చాం మనం. కనుక అటువంటి జ్ఞాన మార్గం మనకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వేదం మాత మీద ఇంకా ఇంకా మనకు అధికమైనటువంటి భక్తి, శ్రద్ధ పెరుగుతున్నాయి, ఇంకా ఇంకా పెరుగుతాయి. అది వేదం యొక్క గమ్యం. ఇది కర్మకాండ, ఉపాసనాకాండ, ఇప్పుడు మనం జ్ఞానకాండని చూస్తున్నాం. అర్థమైంది కదా. ఈ విధంగా మనం వేదాల యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి. జ్ఞానకాండంలో ఉపనిషత్తుల భాగం అనేటువంటిది ఆత్మవిద్యని గురించి చెప్తుంది. ఈ జగత్తు, ఈ నేను, ఈ ఈశ్వరుడు, ఈ సృష్టి చేసినటువంటి ఈశ్వరుడు, దీనికి కారణం ఈశ్వరుడు, పరమాత్ముడు, వీటి గురించి తెలుసుకోవాలి. ఈ మూటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకునేదే ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. అది ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య అంటే ఇక్కడ జ్ఞానం. ఛాందోగ్యోపనిషత్తులో మనం విద్య అంటే ఉపాసన అని తెలుసుకున్నాం, ఇక్కడ విద్య అంటే జ్ఞానం. కనుక విద్య అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి, ఉపాసన అని ఉన్నది, జ్ఞానము అని ఉన్నది. కనుక ఉపనిషత్తుల్లో చెప్పబడింది జ్ఞాన విషయం, కర్మకాండలో చెప్పబడినటువంటిది కర్మల విషయం, ఉపాసనాకాండంలో చెప్పబడినటువంటిది ధ్యాన విషయం, ఉపాసన విషయం. ఉపనిషత్తుల్లో చెప్పబడినది జ్ఞాన విషయం. అప్పుడు మనిషికి పరిపూర్ణత వస్తుంది జీవితంలో. ఎప్పుడు వస్తుంది పరిపూర్ణత? కర్మలు చేసి, మంచి కర్మలు చేసి, సత్కర్మలు చేసి, సాధువుల సజ్జనుల సాంగత్యం వలన పరిపక్వతను చెంది ఉపాసన చేస్తే మనిషి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి తయారవుతాడు అని. ఇప్పుడు అక్కడ భజన చేస్తున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా తయారవుతారు చిన్నగా. అక్కడ గుళ్ళోకి వెళుతున్నారు కొంతమంది చూసారా, అవన్నీ కూడా అవసరం మనిషికి. ఆ వ్యక్తులకి వాళ్ళ వాళ్ళ పరిపక్వతను అనుసరించి వాళ్ళకి అవసరం అవి. ప్రతి ఒక్క దైవ కార్యక్రమం మనిషిని భగవత్ సన్నిధిలోకి అంటే ఆత్మజ్ఞానానికి తయారు చేస్తున్నది. మనకు తెలిసినా తెలియకపోయినా శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం నోము తాడు కట్టుకొని మనం చేసినప్పుడు ఆ యొక్క దారం, నోము చేసినప్పుడు మనం కట్టుకుంటాం దారం, వినాయక చవితి అప్పుడు, ఇవన్నీ మనకు తెలియకుండా చేసినా కూడా మనల్ని అవి సంస్కరించినాయి. ఇప్పుడు అటువైపు జనం, ఇటువైపు జనం ఎంతమంది ఉన్నారు చూడండి, అందరూ భక్తిలో పరవశం అయిపోయినారు. కనుక కర్మకాండ అంటారు దాన్ని. అక్కడ కూర్చుంటారు, కాసేపు ధ్యానం చేస్తారు, అది ఉపాసనాకాండ అంటాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, మధ్యలో జ్ఞానకాండ. చూసారా, రెండు కాండాలు జరుగుతున్నాయి, మూడు కాండాలు జరుగుతున్నాయి ఇక్కడే ఒకే స్థలంలో. మనం చూసే విధంలో ఉంటుంది ఏదైనా. మనం ఇంకా భజనలోనే కూర్చున్నారే, వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు మోక్షం వస్తుందనం. వీళ్ళు భజన చేస్తున్నారు, ఆహా ఒక రోజుకి వీళ్ళందరూ మోక్షానికి వస్తారు అని చెప్పి మనకు తెలుసు. ఆ గుళ్ళోకి వెళ్తున్నారు, భగవంతుని ఏకరూపంలో పూజిస్తున్నారు, వాళ్ళకి ఒక రోజుకి సంస్కారం వచ్చి వాళ్ళు కూడా ఈ మధ్యలో ఇక్కడ కూర్చుంటారు జ్ఞానకాండలో. మీరు కూడా అటు ఇటు వెళ్ళి వచ్చిన వాళ్లే కదా, భజనలకి ఉపన్యాసాలకి అన్నిటికీ పోయి వచ్చి వ్రతాలు నోములు చేసి దేవుణ్ణి ఆరాధించి వచ్చిన వాళ్లే కదా. అందుకే మీ మనసు ఇక్కడ లగ్నం అవుతుంది. వాళ్ళకి లగ్నం కాదు, వాళ్ళకి అక్కడ లగ్నం అవుతుంది, మీకు ఇక్కడ లగ్నం అవుతుంది. కనుక ఏ వ్యక్తికి ఎప్పుడు ఏమి కావాలో అది ఆ వ్యక్తి కోరుకుంటాడు. చూడండి వేదం మాత ఎంత చక్కగా ఇచ్చిందో, కర్మ చేసే వాళ్ళకి కర్మకాండం, ఉపాసన చేసే వాళ్ళకి ఏకరూప ధ్యానం చేయడానికి ధ్యాన మార్గం, ఇక్కడ జ్ఞాన మార్గం. అర్థమైందా? కనుక మనం ఎవ్వరిని కూడా కించపరిచి చూడాల్సిన పని లేదు. అందరూ కూడా దైవ చింతనలోనే ఒకరోజుకి ఒకరోజు చిన్నగా ఎదుగుతారు. గుడి దగ్గర మెట్లు ఎక్కుతుంటారు కొండ మీదకి, కొంతమంది పైన ఉంటారు, కొంతమంది కింద మెట్టు మీద ఉంటారు. వీళ్ళందరూ ఎక్కుతూనే ఉన్నారు కదా, నువ్వు మొదలు పెట్టావు, మొదటి మెట్టు మొదలు పెట్టబట్టే కదా అక్కడికి వెళ్ళావు. అలాగే వీళ్ళు కూడా అంతేగాని పైన నుంచొని మనం వీళ్ళని చూసి నవ్వుతామా, నేను కూడా అక్కడి నుంచే కదా వచ్చాను ఇక్కడికి అని తెలివిగా ఆలోచిస్తాం. తెలివిగా ఆలోచించేవాడైతే ఆలోచిస్తాడు, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అని అనడు. నేను కూడా అక్కడి నుంచే కదా వచ్చాను ఈ పైకి మెట్టుకి. కనుక వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది చిన్నగా అక్కడక్కడ కూర్చొని ఎక్కుతారు, కొంతమంది పరిగెడుతూ ఎక్కుతారు, అంతే తేడా. కొంతమంది మూడు రోజులు ఎక్కుతారు కొండ, కొంతమంది గంటలో ఎక్కుతారు. వాళ్ళ వాళ్ళ శారీరక శక్తి, మానసిక శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అందరి ఉద్దేశం ఆ భగవంతుడి కోసమే. అందుకని వేదాంతం చదివే వాళ్ళకి మనస్సు విశాలంగా ఉండాలి. మనస్సు విశాలంగా అంటే చక్కగా అర్థం చేసుకొని అందరినీ సమభావంతో చూడగలగాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయకుండా ఉండగలడు వేదాంతం చక్కగా అర్థమైతే. కనుక మనం ఇప్పుడు వేదాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాం. ఉపనిషత్తు అనేటువంటిది ఏమిటి అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జ్ఞానకాండం ఉపనిషత్తును గురించి మనం, జ్ఞానకాండంలో ఉపనిషత్తు అంటారు, ఉపనిషత్తుల్లో ఆత్మవిద్య చెప్పబడింది. ఉపనిషత్ అంటే ఏమిటి? ఇంతకు ముందంతా చూసాం మనం, ప్రతి ఉపనిషత్తులో ఉపనిషత్తు గురించి చెప్పాను. ఉప అంటే గురు ఉపసదనం, గురు ఉపసదనం. ఉప అంటే సమీపం, సమీపం అంటే సమీపం అంటే గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని, క్రింద కూర్చొని కానీ కింద కూర్చో లేకపోతే కుర్చీ మీద కూర్చొని కానీ సమీపానికి వెళ్ళి వెళ్ళడమే ఉపసదనం అంటారు. ఉప అంటే అది అర్థం. ఉప అంటే ఉపసదనం, సమీపానికి వెళ్ళడం, గురు సమీపానికి వెళ్ళడం. గురువు అంటే ఎవరండి అని ప్రశ్న వేస్తే, ఎవరికైతే గురువు ఉంటారో ఆయనే గురువు. ఇప్పుడు మనకు ఒక గురువు ఉన్నారంటే ఆయనకు గురువు ఉండి ఉండాలి, లేకపోతే ఆమెకి గురువు ఉండి ఉండాలి. ఎవరికైతే గురువు ఉన్నారో వారే గురువు అవుతారు. గురువు లేని వారు గురువు కాకూడదు, కాలేరు, అయినా కూడా వాళ్ళ వలన ప్రయోజనం ఉండదు. అందుకని మనం అడుగుతారు, మీ పరంపర ఏమిటి, మీ పెద్దల పరంపర ఏమిటి అని అడుగుతారా లేదా? దాన్ని బట్టే కదా మనం వాళ్ళ కుటుంబం అంతా మనం తెలుసుకుంటాం. అదేవిధంగా సంగీత విద్వాంసులని కూడా, ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు సంగీతం, ఆయన నృత్య గురువు ఎవరు, సంగీత గురువు ఎవరు అని అడుగుతాం. ఆ బాణి దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఆ బాణి ఆయన పాడే పద్ధతి, ఆ గురువు ఎలాంటి గొప్ప వ్యక్తి అని తెలిసిపోతుంది. అదేవిధంగా దీనికి కూడా అంతే. ఉపనిషత్తులకు కూడా ఒక గురువు దగ్గర చదివినటువంటి గురువు మనకు కావాలి. అందుకని ఆయన గురువు ఎవరో మాకు తెలియదు అనకూడదు, ఆయన గురువు ఎవరో మనకు తెలిసి ఉండాలి. అందుకని స్వామీజీ పేరు చెప్తూ ఉంటాను నేను ప్రతిసారి, పరమార్థానంద స్వామి వారు, దయానంద స్వామి వారు. కనుక ఆ గురువు ఉన్నవాళ్ళే గురువు అని అర్థం. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అని అర్థం ఇక్కడ. గురు ఉపసదనం. తర్వాత ని అనే పదం అక్షరం ఉంది. ని అంటే నిశ్చయం, జ్ఞానం, సందేహం లేనటువంటి, దోషం లేనటువంటి జ్ఞానం, సందేహరహిత నిశ్చయ జ్ఞానం. ఎటువంటి దోషం ఉండకూడదు అందులో, ఎటువంటి దోషం లేనటువంటి జ్ఞానం ఉన్నారు, అది నిశ్చయ జ్ఞానం. విపర్యయ రహిత జ్ఞానం. విపర్యయ అంటే ఎటువంటి వేగ్నెస్ అంటారు ఇంగ్లీష్లో, సందేహాలు దోషాలతో కూడినటువంటి జ్ఞానం కాదు నిజమైన జ్ఞానం. విపర్యయం అంటే మన యొక్క పాత అలవాట్లు, అలవాటు గ్రహపాటు అంటారు చూసారా, అలవాట్లలో గ్రహపాటు. కొన్ని మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు ఉంటాయి మనకు, ఆ అలవాట్లు అలాగే ఉంటాయి. ఉదాహరణ చెప్తేనే అర్థమవుతుంది. ఉదాహరణ చెప్పి తర్వాత చెప్తా. ఏమిటది అంటే, ఒక అల ఉన్నది సముద్రంలో, అలలు వస్తున్నాయి. ఆ అల తనలో తాను అనుకుంటున్నది ఏమని, నేను వెనక అలల వల్ల ధాటికి తట్టుకోలేకపోతున్నాను, నేను చిన్న అలని, నేను కనుమరుగైపోతాను కాసేపట్లో, నేను ఈ గాలి తాకిడికి తట్టుకోలేకపోతున్నాను, నాకు పుట్టుక ఉన్నది, మరణం ఉన్నది, కొంతసేపట్లో నేను చనిపోతాను అని అనుకుంటున్నది అల. అందుకని చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది, అవన్నీ పెద్ద అలలు, నేను చిన్న అలని, అట్లా తనను తాను పోల్చుకుంటున్నది మిగతా వాటితో. తన యొక్క పరిమితిని గురించి ఆలోచించి దిగులు పడుతుంది ఎవరు, అల. ఇప్పుడు ఆ అలకే జ్ఞానం వచ్చింది అనుకోండి, ఏం జ్ఞానం, నేను నీటి స్వరూపాన్ని అల రూపంలో ఉన్నాను, ఇప్పుడు నేను చిన్న అలనైనా పెద్ద అలనైనా అసలు నాకు పుట్టుకే లేదు, నేను కనపడకుండా పోయినా కూడా అలని నీరుగానే ఉంటాను, నేను అసలు అల అనేది నా రూపం కాదు, అల అనేది తాత్కాలికంగా నా నీరునైనా నాకు పెట్టిన పేరు ఆ ఆకారానికి. జాగ్రత్తగా వినండి, ఆ అల రూపానికి తాత్కాలికంగా, ఆ నీటికి ఆ రూపానికి తాత్కాలికంగా ఇచ్చినటువంటి పేరు అల. నిజంగా ఆ అల నీరే. జ్ఞానం వచ్చేసింది అలకి, పా వచ్చేటప్పటికి ఆనందంగా ఉంది. ఎన్ని అలలు వచ్చినా సరే, ఎన్ని అలల రూపంలో ఉన్నా సరే, నేను నీటి రూపమే కనుక నేనే నీరుని. ఎప్పుడు అనేక రూపాల్లో, బుడగ రూపంలో ఉంటాను, ఆవిరి రూపంలో ఉంటాను, మంచు రూపంలో ఉంటాను, ఫ్రిడ్జ్లో కూడా ఉంటాను, మంచు రూపంలో, అన్ని రూపాల్లో నేనే ఉన్నాను, అక్కడ ఇక్కడ అంతా వర్ష రూపంలో నేనే ఉన్నాను అనేటప్పటికీ ఆ అలకి కానీ, మంచుకి కానీ, ఆవిరికి కానీ, నీటి బుడగ కానీ ఏమన్నా దిగులుంటుందా? నా స్వరూపం నీరు అని తెలిస్తే దానికి దిగులుంటుందా? లేకపోతే ఆ రూపమే నిజం అనుకుంటే ఆ బుడగ కాసేపే ఉంటుంది, నశించిపోతుంది. బుడగగా తనను భావించుకుంటే అయ్యో నేను నశించిపోతానే అని దిగులు పుడుతుంది, మంచుగా అనుకుంటే మంచు కరిగిపోతానే అని బాధపడుతుంది. అదే నీరుగా ఉన్నాను, నేనే నీరు ఈ రూపంలో ఉన్నాను అని తెలిస్తే బాధ ఉంటుందా? ఆ బాధపడమే విపరీత భావన. ఇప్పుడు అర్థమైందా? విపరీత భావన అంటే ఏముంది? తనని తాను న్యూనతగా తక్కువగా అంచనా వేసుకోవడం విపరీత భావన. ఇప్పుడు అలా ఎట్లా చెప్పాను, ఇప్పుడు జీవుడి దగ్గరికి వద్దాం, నా కథ అనుకోండి. మన కథ ఏంటి, నాకు శారీరకమైన నొప్పులు, తలనొప్పి, పంటి నొప్పి, కాలు నొప్పి ఈ శరీరం వలన, తర్వాత మానసిక బాధలు, పిల్లల వలన బాధలు, ఆర్థికంగా బాధలు, కుటుంబంలో సమస్యలు, మనవళ్ళు మనవరాళ్ళ వలన కొన్ని సమస్యలు, ఇన్ని సమస్యలతో ఉన్నాను స్వామిని, కుంగిపోతున్నాను స్వామిని. దీన్నే విపరీత భావన అంటారు. ఎలా అనుకోవాలి నేను ఇప్పుడు? అలా అయితే అలలాగా ఆలోచిస్తేనేమో నేను సాధారణ హౌస్ వైఫ్ని, నేనేదో సాధారణమైన మనిషిని, కొంచెమే డబ్బుంది నా దగ్గర, శారీరకంగా కూడా నా దగ్గర శక్తి లేదు, నన్ను అందరూ గమనించరు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇట్లా ఆలోచిస్తాం అలలాగా ఆలోచిస్తే. నీటిగా ఆలోచిస్తే నేను ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని ఈ రూపంలో ఇలా ఉన్నాను, రూపాలు రావచ్చు పోవచ్చు, నాకు మాత్రం మరణం లేదు, జననం లేదు, ఎటువంటి పరిమితి లేదు, న్యూనత అవసరం లేదు, అన్నీ నేనే కదా, అంతటా నేనే కదా ఉన్నాను, ఈ శరీరంలో ఉన్నాను, ఆ శరీరంలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, రూపాలు వస్తూ పోతుంటాయి, కానీ ఆ రూపాలన్నీ ఉండడానికి కారణమైనటువంటి నీరు లాంటి ఆత్మనినైన నేను దిగులు పడవలసిన పని లేదు. అప్పుడు విపరీతం జ్ఞానం, అజ్ఞానం, విపరీత జ్ఞానం లేక అజ్ఞానం పోయినట్లు, అలా గనక వస్తే అజ్ఞానం పోయినట్లు. అది విపరీత జ్ఞానం పోవాలి, నిశ్చయ జ్ఞానం రావాలి, దోషరహితమైనటువంటి జ్ఞానం రావాలి, సంశయం లేనటువంటి జ్ఞానం రావాలి. ఆ వ్యక్తి ఎప్పుడు, ఆ జ్ఞానం వచ్చిన వ్యక్తి ఎట్లుంటాడు? ఛాందోగ్యోపనిషత్తులో విన్నాం, జక్షన్ క్రీడన్ రమమాణ స్త్రీభిర్వా యానైర్వా అని చెప్పి విన్నాం, గుర్తుందా? అట్లా ఆనందంగా ఉంటాడు ఆ వ్యక్తి జ్ఞానంతో. అంతే, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా హాయిగా ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, ఎట్లా ఉన్నాడో అక్కడే అట్లాగే ఉంటాడు. కానీ మానసికంగా ఒక పరిపక్వత వస్తుంది, మనస్సులో ఆలోచనలో ఒక పరిపక్వత వస్తుంది. బయటికి ఏం కనపడాడు, మామూలుగానే ఉంటాడు. నేను 18 సంవత్సరాల నుంచి చూస్తున్నా మిమ్మల్ని అందరినీ, అట్లాగే ఉన్నారు కదా. కానీ మన ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది, ఎంతో వస్తున్నది, అది మీకు తెలుసు. కనుక ఆ మార్పు రావడమే కాగ్నిటివ్ చేంజ్ అంటారు ఇంగ్లీష్లో స్వామీజీ. కాగ్నిటివ్ చేంజ్ అంటే మన యొక్క ఆలోచన విధానంలో నన్ను గురించి, జగత్తు గురించి, ఈశ్వరుని గురించి మార్పు రావడం, అది ముఖ్యమైన విషయం. అదే నిశ్చయ జ్ఞానం అంటే. సరే, గురువు దగ్గరికి వెళ్ళాం, ఉప నీ అయిపోయింది ఇంతవరకు. ఉప అంటే గురువు దగ్గరికి వెళ్ళడం, నీ అంటే వారి దగ్గరికి వెళ్ళి శాస్త్రం చదివి నిశ్చయ జ్ఞానాన్ని పొందడం. ఈ నిశ్చయ జ్ఞానం పొందితే నాకేమిటండి ఫలం అంటే సద్. సద్ అంటే నాశం, సంసార నాశం. సంసారం నశిస్తుంది, దిగులు, చింత, బాధ అన్నీ నశించిపోతాయి. అది సద్ అంటే అర్థం. అది కలిపి చదివితే ఉపనిషద్ అవుతుంది. ఆ సదులు ధాతు, అది షద్ అవుతుంది, ఉపనిషత్. ఇది అర్థం, ఉపనిషత్తుకి పూర్ణం అర్థం ఇది. తర్వాత విషయం, ఈ ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాద రూపంలో ఉంటాయి. గురు శిష్య సంవాదం ఆ రూపంలో ఉంటాయి. అందుకని దానివల్ల మనం ఏం తెలుసుకోవాలి, గురువు దగ్గరికి వెళ్ళి మనం విని మనకు సందేహాలుంటే అడిగి తెలుసుకోవాలి. సంవాదం అంటారు, డైలాగ్ ఫామ్ అంటారు. అంతేగాని ఎవరో కొంతమంది వ్రాశారు, అనువాదం చేసిన పుస్తకాలు కొనుక్కొని చాలామంది చేసే పని ఏమిటో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, తన యొక్క ఈ జగత్తు ఏమిటి తెలుసుకోవాలన్నా పుస్తకాలు కొనుక్కుంటారు. ముందు దానికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని చదువుతూ ఉంటారు. అలా చదివితే తెలిసే విషయం కాదు ఇది. గురువు చెబితేనే తెలియడం లేదు, మనకు మనం చదివితే తెలుస్తుందా? నేను కూడా శాస్త్రానికి రాకముందు ఈ ఉపనిషత్తులన్నీ కొనిపెట్టుకున్నా ముందే చిన్నప్పుడే. కొనుక్కొని చదువుతుంటే ఒక్క విషయం అర్థమయ్యేది కాదు నాకు, ఆ ఉపనిషత్తు మంత్రాలు అర్థమయ్యేవి కాదు అస్సలు. ఆ ఉపనిషత్తుల పుస్తకాలు ఆ పుస్తకాలే మళ్ళీ గురువుగారు చెప్పిన తర్వాత చదువుతుంటే చక్కగా అర్థమవుతుంది. అందుకని గురువు లేకపోతే మనకు అర్థం కాదు. మనం అలా అర్థం చేసుకోవడం వల్ల మన యొక్క అజ్ఞానం నశించి దుఃఖం నుంచి బయటపడతాం. అది సద్ అంటే ఉపనిషద్. ఈ గురు శిష్య సంవాద రూపంలో ఉన్నది కనుక నేను కూడా గురుముఖంగానే నేర్చుకోవాలి. ఎంతకాలం పడుతుంది అంటే ఎంతకాలం పట్టినా సరే జ్ఞానం పొంది తీరాలంతే. గురువు ఎంతకాలం చెప్తే అంతకాలం నేను వింటూనే ఉంటాను. బాగా బాగా ఇంకా ఇంకా అర్థమవుతుంది చక్కగా వింటే అని తీవ్ర ప్రయత్నం చేసే వ్యక్తికి మాత్రమే జ్ఞానం వస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఛాందోగ్య ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తుకి మనం కంపారిటివ్ స్టడీ కొంచెం సేపు. ఛాందోగ్య ఉపనిషత్తు పెద్దదే, బృహదారణ్యక ఉపనిషత్తు పెద్దదే. ఈ రెండింటిలో ఏది పెద్దది అంటే ఛాందోగ్య ఉపనిషత్తు పెద్దది. ఎందుకంటే చాలా మంత్రాలు ఎక్కువ ఛాందోగ్యంలో. చిన్న చిన్న మంత్రాలు, చిన్న చిన్న ఖండాలైనప్పుడు కూడా మంత్రాలు ఎక్కువ అన్నమాట. ఛాందోగ్య ఉపనిషత్తులో 627 మంత్రాలు ఉన్నాయి. 627 స్వామీజీ లెక్క చూసి చెప్తారు ప్రతి క్లాసులో. అందుకని స్వామీజీ చెప్పింది నేను చెప్తున్నా, నేను లెక్క పెట్టలేదు. మా స్వామీజీ చెప్పారంటే నాకు అదే ప్రమాణం. 627 మంత్రాలు ఉన్నాయి ఛాందోగ్య ఉపనిషత్తులో. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మీరు చెప్పగలరు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 8 అధ్యాయాలు ఉన్నాయి మొత్తం. 8 627 మంత్రాలు. బృహదారణ్యకోపనిషత్తు 434 మంత్రాలు. 434 మంత్రాలు. ఇందులో 6 ఉన్నాయి. 6 434 మంత్రాలుగా చెప్పబడింది. ఈ 434 మంత్రాలు, ఆ మంత్రాలు మనం ఇంకొక భేదం ఏంటంటే ఛాందోగ్యానికి బృహదారణ్యానికి అక్కడ ఒక్కొక్క భాగాన్ని ఖండం అని పిలిచాం. ఛాందోగ్యంలో మొదటి ఖండం, రెండవ ఖండం, మూడవ ఖండం, నాలుగవ ఖండం. కానీ ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తులో ఖండం కాకుండా బ్రాహ్మణం అంటాం. ఇంగ్లీష్లో సెక్షన్ అంటారు, ఇక్కడ బ్రాహ్మణం అంటాం. అది భేదం. మంత్రాల భేదం ఉంది, అధ్యాయాల భేదం ఉంది, తర్వాత ఖండం బ్రాహ్మణం అని భేదం ఉంది. అవునా? ఇప్పుడు ఈ 6 అంటే బృహదారణ్యకంలో మనం ఏం చదవబోతున్నాం అంటే, మొదటి అధ్యాయంలో ఒక బ్రాహ్మణం మొదటిసారి స్వామీజీ పూర్తిగా చెప్పారు. నేను మొదటిసారి ఇంగ్లీష్లో పూర్తిగా చెప్పాను ఛాందోగ్యం బృహదారణ్యం. వారు రెండోసారి చెప్పేటప్పుడు సెలెక్టెడ్గా చెప్పారు మంత్రాలు. అంటే కొన్ని ఎంచుకున్నారు మంత్రాలు, కొన్ని ఖండాలు, కొన్ని మంత్రాలు ఎంచుకొని చెప్పారు. నేను కూడా వారు చెప్పినవే ఆ ఖండాలే ఆ మంత్రాలే చెప్తాను. అది నా పద్ధతి. స్వామీజీ ఏం చెప్తే అది చెప్పడమే నా యొక్క లక్ష్యం. కనుక ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో ఒక బ్రాహ్మణం చూస్తాం, తర్వాత 2, 3, 4 పూర్తిగా చదువుతాం. 6 మొదటి అధ్యాయంలో ఒక బ్రాహ్మణం, 2, 3, 4 పూర్తిగా చదువుతాం. చాలా ముఖ్యమైన బ్రాహ్మణాలు, మిగతావి కూడా ముఖ్యమే. 5, 6 అనేక విషయాలు చెప్పబడినాయి అక్కడ. మిస్లేనియస్ అంటారు చూసారా, అనేక విషయాలు యొక్క కదంబం అంటారు చూసారు, కదంబమాల. కదంబంలో అనేక రకాల పూలు, అనేక రకాల ఆకులు అన్నీ వేసి కడతారు. అట్లాంటిది అన్నమాట 5, 6 కదంబమాల లాంటిది. 2, 3, 4 మాత్రం బ్రహ్మ విద్య సాలిడ్ ఎస్సెన్స్ అనమాట. కనుక అలా చదువుతాం మనం. మిగతా ఉపనిషత్తుల్ని పూర్తిగా చదివాం కదా, అందుకని మనకు ఉపాసనాకాండంలంత ప్రాధాన్యం అవసరం లేదు. మనం సారవంతంగా మనం తెలుసుకున్నాం ఇంతటి వరకు, ఉపాసన కర్మల గురించి తెలుసుకున్నాం. ఇంతకంటే తెలుసుకోవాల్సిన పని లేదు బ్రహ్మ విద్య కావాలనుకున్న వ్యక్తికి. జ్యోతిష్ఠోమ యాగం చేయాలంటే అవి చదవాలి. ఆ యాగాలు చేయాలంటే, సోమయాజ యాగం చెయ్యాలంటే అవన్నీ చదవాలి. అవన్నీ ఇట్లా ఇట్లా ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం అది చాలు మనకు. ఎందుకంటే మనకు ఆయుష్ ఈ యొక్క జీవనం లోపల మనం ఆ బ్రహ్మ విద్యని కూలంకషంగా బాగా గ్రహించాలి. కనుక మనం సారాన్ని, హంస ఎట్లాగైతే సారాన్ని తీసుకుంటుంది చూడండి, నీళ్లు వదిలిపెట్టి సారాన్ని తీసుకుంటుంది. మనం కూడా అలాగే హంసలాగా సారాన్ని గ్రహించాలి, జ్యూస్ని అనమాట. అది విషయం. ఇక్కడ చదివేటప్పుడు మనం ఎట్లా చదవాలి అనేది మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మనస్సుని ఆ శాస్త్రానికే ఇవ్వాలి అధికంగా. అలా ఇస్తే శాస్త్రం మాత మనకు చాలా ఉపయోగపడుతుంది. అధికంగా శాస్త్ర చింతన చేయాలి. సరి అయినటువంటి సమయాన్ని ఇవ్వాలి, క్వాలిటీ టైం అంటారు. ఎంత చదివామనేది కాదు, క్వాంటిటీ కాదు ముఖ్యం, క్వాలిటీ కావాలి. రెస్ట్లెస్గా ఉండి మనస్సు ఏదో కష్టంగా ఉండి అది సీడీ చేస్తాం, స్వామిని సీడీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్, అట్లా కాకుండా మనం ఒక క్వాలిటీ టైం, ఇన్ని గంటలు ఇప్పుడు నాకు ఇది శ్రవణం టైం. క్లాస్కి వెళ్ళడం కాకుండా ఇంట్లో కూడా ఈరోజు నేను ఈ సమయాన్ని ఈ సీడీ వింటాను, నోట్స్ చదువుతాను అని చెప్పి సమయాన్ని ఇవ్వాలి. క్వాలిటీ మైండ్ని ఇవ్వాలి, క్వాలిటీ టైంని ఇవ్వాలి. అంతేగాని ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇంకా అదే వ్యాపకాల్లో పడ్డామనుకోండి మనిషి, క్వాలిటీ మైండ్ దొరకదు, క్వాలిటీ టైము దొరకదు. ఈ క్వాలిటీ మైండ్ క్వాలిటీ టైములు అంటే క్వాలిటీ అంటే ఏమిటి? చక్కని నాణ్యమైనటువంటి అంటారు చూసారా, నాణ్యమైన మనస్సు, నాణ్యమైనటువంటి సమయాన్ని ఇవ్వనప్పుడు శాస్త్రమాత కూడా ఎట్లా మనకు జీర్ణమవుతుంది ఆ విషయం. ఈ విధంగా మనం దశాబ్దాల తరబడి కాలం తల్లుకుంటూ పోతే అహం బ్రహ్మాస్మి ఎప్పుడు బోధపడేది? ఇంకా ఏదో కాలక్షేపాన్ని చదువుతున్నామండి, మనశ్శాంతిగా ఉందనుకునే వాళ్ళ కోసం కాదు నేను చెప్పేది. ఈ జన్మలోనే ఇప్పుడే నేను ఇక్కడే ఈ జీవన్ముక్తిని పొందాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఈ మాట. ఏదో పర్వాలేదులేండి, మాకు అర్థమైనంత వరకు అవుతుంది, ఏదో పుణ్యం వస్తుంది, ఇంతవరకు చాలు అనుకునే వాళ్ళకి కాదు నేను చెప్పేది. ఉపనిషత్తు చెప్తున్నది తీవ్ర ముముక్షువులకి నేను చెప్పే విషయం అంట. అందుకని మీకు శాస్త్రమాత చెప్పే విషయం నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. తర్వాత విషయం, ఇప్పుడు ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయని తెలుసుకున్నాం, మనం ఏమేమి చదవబోతున్నామని తెలుసుకున్నాం. ఇప్పుడు శాంతి మంత్రంలో ప్రవేశిస్తాం. నాలుగు వేదాలు, ఏ ఏ ఉపనిషత్తులు ఏ ఏ వేదానికి చెందినవి ఒకసారి గుర్తు చేసుకుందాం. మళ్ళీ మీకు గుర్తుండి ఉంటుంది కానీ నా కోసం మళ్ళీ చెప్పుకుంటాను ఒకసారి. ఐతరేయ ఉపనిషత్తు మొదటి వేదానికి సంబంధించినది, ఋగ్వేదానికి సంబంధించినది. మనం అది చివరిగా చూసాం, బృహదారణ్యకానికి ముందు ఛాందోగ్యం, ఛాందోగ్యానికి ముందు ప్రశ్న, అప్పుడు ఆ సమయంలో మనం ఐతరేయం కూడా పూర్తి చేసాం. అలా మనం చదివినప్పుడు ఈ యొక్క ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించినది అని తెలుసుకున్నాం. తర్వాత ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తు చదివాం ఋగ్వేదం నుంచి, రెండో ఉపనిషత్తు ఏమిటి? యజుర్వేదం. రెండో వేదం యజుర్వేదం. యజుర్వేదం రెండు భాగాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అంటారు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి రెండు ఉపనిషత్తులు చదివాం, కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు. కఠ తైత్రీయం రెండు కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి చదివామా? తర్వాత శుక్ల యజుర్వేదానికి సంబంధించింది ఒకటి చదివాం, ఈశావాస్యోపనిషత్తు చదివామా? ఈశావాస్యోపనిషత్తు. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు చదువుతున్నాం, అది కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినది. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు రెండు, శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తులు రెండు. ఒకటి పూర్తి చేసాం, ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఉపనిషత్తు. ఇంకా దీని తర్వాత ఉపనిషత్తు క్లాస్ ఉండవు, అప్పుడు ఏం చెప్తారు స్వామిని అని అడగండి ఇప్పుడే, తర్వాత చూద్దాం. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. బృహదారణ్యకం రెండు ఉపనిషత్తులు శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి. ఇప్పుడు యజుర్వేదం అయిపోయిందా? ఋగ్వేదం అయిపోయింది కదా, ఇంకా ఎన్ని వేదాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. మూడవ వేదం సామవేదం. సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులు రెండు చదివాం, కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్. కేనోపనిషత్, ఛాందోగ్యోపనిషత్. తర్వాత అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు. మూడు ఉపనిషత్తులు చదివాం. ఇప్పుడు మీరు నాలుగు వేదాలు చదివినట్లు సామాన్యులా, మీరందరూ నాలుగు వేదాలు చదివాం మనం. కనుక ఇటువంటి ఉపనిషత్తులు చదవడం వల్ల మనకు ఏమిటి ప్రయోజనం అంటే ఆత్మ జ్ఞానం, మోక్షం అని అర్థం. ఇప్పుడు ఈ యొక్క శుక్ల యజుర్వేదానికి సంబంధించిన పాఠం ఒకటి ఉన్నది, శాంతి పాఠం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శాంతి పాఠం ఉందని తెలుసుకున్నాం. ఆ శాంతి పాఠం ఏమిటి అంటే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే అన్నారు. మనం ఏదైతే మంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత చదువుతామో అదే శాంతి పాఠం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం ఏం చేయాలి? క్లాస్ ఆరంభంలోనూ పూర్ణమద చదవాలి, క్లాస్ చివర కూడా పూర్ణమదహాయే చదవాలి. అర్థమైంది కదా, అది శాంతి పాఠం. కనుక ఈ శాంతి పాఠాన్ని గురించి మీకు ఈశావాస్యోపనిషత్తు చెప్పినప్పుడు అర్థం చెప్పాను. అక్కడ చాలా కొంచెం కఠినంగా చెప్పాను, ఇప్పుడు కొంచెం కాస్త తేలిగ్గా చెప్తాను. ఈ మంత్రం మీకు తెలుసు కనుక ఇప్పుడు అందరం కలిసి చదువుతాం పూర్ణమద, తర్వాత అర్థం చెప్తాను.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఈ శాంతి చెప్పేటప్పుడు పూర్ణమద మంత్రానికి శాంతి 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 అని చెప్పాలి. ఇది ఒక విశేషం ఇందులో. ఇంకా బాగా స్వరంతో చెప్తున్నాం కానీ ఇంకా ఇంకా బాగా చెప్పాలి. దీనికి అర్థం చూద్దాం. చాలా కష్టమైనటువంటి శాంతి పాఠం. కష్టం అనుకుంటే కష్టం ఏదైనా, తేలిక అనుకుంటే తేలిక. ఎవరికి కష్టం ఎవరికి తేలిక అంటే, ఎవరికి కష్టమో ఎవరికి తేలిక ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మీనింగ్ చెప్తే తర్వాత మీకే తెలుస్తుంది, మీకే కష్టం అనిపిస్తుందో తేలిక అనిపిస్తుందో మీరే ఆలోచించుకోండి. అందుకే తేలికైన అర్థం చెప్తానన్నా. సరే, పూర్ణం అదహ. అదహ అంటే సంస్కృత గ్రామర్లో వ్యాకరణంలో అధశబ్దం, సకారాంత నపుంసకలింగ అధశబ్ద అదహ, అది అని అర్థం. అదహ అంటే అది అని అర్థం. అదహ అము అమూని ప్రథమ ఏకవచనం, ప్రథమ పురుష ప్రథమా విభక్తి ఏకవచనం అదహ, ద్వివచనం బహువచనం అము అమూని. మనకి ఇక్కడ కావాల్సింది అదహ. అదహ అంటే అది అన్నారు. అదహలో అదిలో ఒక అక్షరం తెలుగులో కలిసిపోయింది. ఆ అదహ అంటే అది అన్నాం. అది అంటే ఏది? ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ, ఆ భగవంతుడు, అది పూర్ణము. పూర్ణమైనటువంటిది. పూర్ణం అంటే ఏమిటి? మేము సంక్రాంతికి పూర్ణాలు చేస్తామండి, ఆ పూర్ణాలా? ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం సంక్రాంతికి ఏం చేయాలి, ఏమేం చేస్తా. పూర్ణాలంటే ఆంధ్రాలో ఎక్కువ తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి భక్ష్యం కదా. ఇంకా పూర్ణాలు చేస్తేనే ఆ పండగ పూర్ణమైనట్లు. ఇప్పుడు ఆ పూర్ణం గుర్తుకొస్తుంది మనకు. ఇప్పుడు ఏం పూర్ణం గురించి మనం ఆలోచించాలి అంటే, పూర్ణం అంటే బ్రహ్మము పరిమితము లేనటువంటిది. పూర్ణం అంటే పరిమితము లేనటువంటి, లిమిట్లెస్ అని అర్థం. ఇన్ఫినిట్, కంప్లీట్ అంటారు ఇంగ్లీష్లో పూర్ణం. అది అర్థం అక్కడ పూర్ణం. అదహ, ఆ బ్రహ్మము పరిమితి లేనివాడు అని అర్థం. స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా అంటే మీ ఇష్టం, మీరు ఏ లింగమైనా పెట్టుకోవచ్చు. అన్ని లింగాలు ఆయనవే. ఎందుకంటే నవరాత్రి వస్తే ఆయన్ని స్త్రీగా పూజిస్తాం. అందుకే చూడండి, నవరాత్రి అప్పుడు మెట్లు, 7 మెట్లు, 5 మెట్లు, 9 మెట్లు అట్లా పెడతారు. బేసి సంఖ్యలో పెడతారు, అదేమిటో బేసి సంఖ్యలో పెడతారు. పెట్టి మొదటి మెట్టు పైనేమో అమ్మవారిని పెడతారు, దేవి నవరాత్రులు కదా. పెట్టి రెండో తర్వాత మెట్లో దేవతలు, దశావతారాలు అన్నీ పెడతారు. తర్వాత మెట్లో ఇంకా కొన్ని దేవతలు, చిన్న చిన్న దేవతలు అన్నీ పెడతారు. తర్వాత మెట్లో మనుష్యులు, తర్వాత మెట్లో జీవరాశులు, పక్షులు, ఇవన్నీ పెడతారు. అంటే ఇదేంటి? విశ్వరూపం. ఇదంతా కూడా విశ్వరూపాన్ని గుర్తు చేసుకోవడానికి మనం పెడతాం. కనుక స్త్రీయా పురుషుడా భగవంతుడు అంటే అన్ని రూపాలు ఆయనవే. బ్రహ్మము అని అంటే నపుంసకలింగంలో చెప్పుకుంటాం, పరమాత్మ భగవంతుడు అంటే పుంలింగంలో చెప్పుకుంటాం, నవరాత్రులప్పుడు ఆమెని స్త్రీలింగంగా చూస్తాం. అంతా ఆయనే అయినప్పుడు ఆయనకు ఒక లింగం ఏమిటి అన్నీ ఆయనే. అందుకని ఆ బాధ పడకండి మండి. ఇప్పుడు ఆయన స్త్రీయా పురుషుడా అన్నాడు, అన్నీ ఆయనే. మ్యాన్ ఉమన్న, అర్థమైంది కదా. అట్లా భగవంతుడు అన్ని రూపాలు ఆయనవే. పూర్ణం అదహ, తర్వాత పదం పూర్ణమిదం. ఇదం అంటే దిస్, మకారాంత నపుంసకలింగ ఇదం శబ్ద. ఇదం అంటే ఇక్కడ, ఈ అని అర్థం. ఇది నా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం, నేను చూస్తున్నటువంటి ఈ సకల ప్రపంచం ఇదం అని అర్థం. అదహ అంటే అది, ఇదం అంటే ఇది. అది పూర్ణం, ఇది పూర్ణం. అది పూర్ణం, ఇది పూర్ణం అంటే ఇంకొంచెం అడ్జస్ట్ అవ్వండి. అది పూర్ణం, ఇది పూర్ణం అన్నాం అంటే అది నిండుగా ఉన్నది, పరిమితి లేనటువంటిది. ఇది పరిమితి లేనటువంటిది అన్నాం అంటే ఈ జగత్తు కూడా పరిమితి లేనటువంటిదే అన్నారు. ఈ జగత్తు కూడా పరిమితి లేనటువంటిదే అన్నారు. చూసారా, దీనికి కూడా పరిమితి లేదు. ఇది ఆ పూర్ణం ఎంతో, ఈ పూర్ణం కూడా అంతే. ఆ బ్రహ్మము ఎటువంటి పూర్ణత ఉన్నదో, ఇక్కడ కూడా ఈ యొక్క జగత్తులో కూడా అటువంటి పూర్ణతే ఉన్నది. బాగుందండి, అది పూర్ణం అన్నారు, ఇది పూర్ణం అన్నారు, అయితే ఏమిటి అన్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పాను ఉపనిషత్తులో మనం తెలుసుకోబోయే విషయం ఏమిటన్నాను, జగత్తు, భగవంతుడు, నేను, ఈ మూడు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళతాను, అసలు ఈ జగత్తు ఏమిటి, నా ముందున్నది ఈ సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, పర్వతాలేమిటి, ఈ కొండలేమిటి, కోణలేమిటి, ఇవన్నీ ఏమిటి, అసలు దీన్ని ఎవరు సృష్టి చేశారు అని విచారణ చేసే వాళ్ళకి ఈ ప్రశ్న సమాధానాలు దొరుకుతాయి మనకు. కనుక మనం ఇప్పుడు ఏం విచారణ చేస్తున్నాం, ఆయన పూర్ణం, ఆ బ్రహ్మము పూర్ణం, ఆ పరమాత్ముడు భగవంతుడు పూర్ణం, ఈ జగత్తంతా కూడా పూర్ణం అన్నాడు. ఏమండి ఇది పూర్ణంగా కనపట్టలేదు కదండి, అన్నీ లోపాలే కదండి అందులో. లోపాలు లేవు, పూర్ణమే. ఎట్లాగండి అంటే, ఇప్పుడు చూడండి, పూర్ణమద పూర్ణమిదం, మూడో పదం ఏంటి, పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. మొదటి పూర్ణం నుంచి రెండవ పూర్ణం పుట్టింది, వస్తుంది, వచ్చింది. మొదటి పూర్ణం ఏమిటి, ఆ బ్రహ్మము. రెండవ పూర్ణం ఇదం అంటే ఏమిటి, జగత్తు. ఆ బ్రహ్మము నుండి, మొదటి పూర్ణము నుండి రెండవ పూర్ణమైనటువంటి జగత్తు పుట్టింది. పూర్ణాత్ పూర్ణం, రెండవ పూర్ణం ఉదచ్చతే, వ్యక్తమవుతున్నది, కనపడుతున్నది మన ముందు, తెలుస్తున్నది, మనకు తెలుస్తున్నది అని అర్థం. అవునా, వ్యక్తమవుతోంది మన ముందు, కళ్ళ ముందు చూస్తున్నా. జనవరి 2018 సంవత్సరం, నూతన సంవత్సరం, ఇంగ్లీష్ నూతన సంవత్సరం. అక్కడ గుడికి జనం వస్తున్నారు, ఇక్కడ భజనలు పాడుతున్నారు, ఇక్కడ ఉపన్యాసం జరుగుతోంది, ఎంత కనపడుతోంది మన ముందు, అన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి, పూర్ణాత్ మొదటి పూర్ణం నుండి ఈ కనపడేదంతా కూడా రెండవ పూర్ణం వచ్చింది అన్నాడు. ఎలా వచ్చిందండి అన్నాడు. ఏమండి బంగారం నుంచి ఆభరణాలు ఎట్లా వచ్చినాయి, బంగారం నుంచి ఆభరణాలు వచ్చినాయి. ఆభరణాలు చూసేటప్పుడు మనం ఏం చూస్తున్నాం, బంగారమే చూస్తున్నాం. అందరి మెడలు, ఆడవాళ్ళు ముఖ్యంగా, మెడలు బంగారం గొలుసుంది కదా, మీ మెడలో గొలుసుందా బంగారం ఉందా, బంగారం ఉన్నది, గొలుసున్నది అంటే అప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇచ్చేసి ఆ బంగారాన్ని నేను తీసుకుంటాను అన్నాను. మీరు బంగారం ఉన్నదనుకున్నారనుకోండి, నాకు ఆ గొలుసుని ఇచ్చేసే అంటాను. అప్పుడు మీరేం చెప్తారు, స్వామి నీ గొలుసే బంగారం, బంగారమే గొలుసు అండి అని అంటారు. ఎందుకంటే గొలుసు ఇవ్వడం ఇష్టం లేదు, అమ్మో ఎంత ఖరీదు అది, అందుకని ఇవ్వనంటే బాగుండదు కదా, అందుకని స్వామిని బంగారమే గొలుసు, గొలుసే బంగారం, ఏం మార్పు లేదన్నాడు. అయితే దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, బంగారం కారణం, గొలుసు కార్యం. గొలుసు అనేది బంగారం కంటే వేరుగా లేదు, గొలుసు అనేది స్వతంత్రంగా లేదు. అస్సలు నిజంగా మాట్లాడితే బంగారమే ఉన్నది, బంగారమే గొలుసుగా వ్యక్తమవుతున్నది ఇప్పుడు ఈ రూపంలో. గొలుసుగా కావచ్చు, ఆ గాజులుగా కావచ్చు, దిద్దులుగా కనపడవచ్చు, ఏ రూపమైనా కానీ బంగారమే కదా. కనుక కారణమే కార్యరూపంలో వ్యక్తమవుతోంది. నాకు లేవు మీ చూపిస్తున్నా, ఓకే కారణమే బంగారమే కార్యరూపంలో వ్యక్తమవుతున్నది. కనుక బంగారం నుంచే ఆభరణాలన్నీ వచ్చున్నాయి. తంగమాళిగై, తంగం మాళిగై అన్నారు. బంగారం నిలయం, అంతేగాని ఆభరణ నిలయం అన్నారా? ఎందుకని తంగమాళిగై అని ఎందుకు అనాలి? అక్కడ చూడండి పాఠం. ఇక్కడ ఆభరణాలు ఈ రూపం, ఈరోజు ఈ రూపం ఉంటుందండి, రేపు ఇంకో రూపం ఉంటుందండి, మారిపోతూ ఉంటాయి. కానీ తంగం తమిళంలో, తంగం తమిళంలో, స్వర్ణం తెలుగులో, స్వర్ణం సంస్కృతంలో, బంగారం తెలుగులో, అన్ని భాషలు, గోల్డ్ ఇంగ్లీష్లో, అబ్బా ఎన్ని భాషలు. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కారణం కార్యరూపంలో వ్యక్తమవుతున్నది. పూర్ణాత్, పూర్ణాత్ బ్రహ్మణ, పూర్ణం జగత్ కార్యం, ఆ కారణ బ్రహ్మము నుండి ఈ కార్య జగత్తు ఉద్భవించింది. ఉద్భవించింది అంటే గొలుసు ఉద్భవించిందా క్రొత్తగా? బంగారం అక్కడ ఉంచి గొలుసు పుట్టిందా అన్నాను. బంగారమే గొలుసుగా మారింది అంతే. మనకు తెలుసు కదా ఈ కథ, బంగారం గొలుసు కదా, బాగా తెలుసు. ఏమిటి స్వామిని 18 సంవత్సరాల నుంచి విని 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 ఒక రికార్డు లాగా అయిపోయింది మనసులో అన్న. కరెక్టే. సరే, ఇప్పుడు ఏంటి మనం తెలుసుకోవాల్సింది? పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే. సరే, పూర్ణస్య పూర్ణం ఆదాయ, ఈ రెండో పూర్ణంలో ఉన్నటువంటి పూర్ణస్య, ఆ పూర్ణాన్ని తీసేసుకుంటే, పూర్ణాన్ని ఆదాయ తీసేస్తే ఆదీయతే. ఇప్పుడు ఈ రెండవ పూర్ణంలో గొలుసులో నుంచి బంగారం తీసేసుకుంటే ఏముంటుంది? ప్రశ్న, పెద్ద క్విజ్ పెట్టాలి. గొలుసులో నుంచి నేను బంగారం తీసేసుకుంటే, గొలుసు నుంచి, ఆభరణం నుంచి బంగారం ఆదాయ ఏముంటుందండి? ఏముండదా? బంగారమే ఉంటుంది, బంగారమే ఉంటుంది. గొలుసులో నుంచి బంగారం తీసుకుంటే ఏమండి తీసుకోగలరు? అసలు తీసుకున్నారే అనుకోండి, ఏముంటుంది చేతిలో? బంగారమే ఉంటుంది. గొలుసు అనే నామరూపాన్ని తీసేస్తే, దాన్ని కరిగించేస్తే ఏముంటుందయ్యా చేతిలో అంటే, ఏముంటుందండి, బంగారమే ఉంటుంది. అండి గొలుసు ఏమైపోయిందిరా అంటే, గొలుసు లేదండి, గొలుసుగా కనపడింది బంగారం, ఇప్పుడు గొలుసుగా లేకుండా బంగారంగా ఉంది. పూర్ణస్య పూర్ణం ఆదాయ, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ బంగారం గొలుసు అయిపోయింది. విషయం ఏమిటి ఇక్కడ? ఈ జగత్తులో ఉన్నటువంటి ఆ బ్రహ్మ తత్వాన్ని మనం తీసేస్తే ఎవరు ఉంటారు ఇక్కడ? జగత్ ఉంటుందా? అక్కడ గొలుసు లేదని చెప్పారు, బంగారమే ఉంటుందన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారు? బ్రహ్మమే ఉంటుంది, పరమాత్ముడే ఉంటాడు. పూర్ణస్య పూర్ణం ఆదాయ, ఈ రెండవ పూర్ణంలో నుంచి, రెండవ పూర్ణం ఏమిటి? జగత్. ఈ జగత్తులో నుంచి ఆ మొదటి పూర్ణాన్ని తీసేయండి, ఎందుకంటే ఆయన నుంచే వచ్చింది కదా. ఈ పూర్ణాన్ని తీసేస్తే జగత్ అనేదే లేదు అసలు. ఉన్నట్లుగా కనపడుతోంది నీకు, గొలుసు ఉన్నట్లుగా కనపడుతోందా లేదా పట్టి చూసుకోండి. మీరేం పట్టుకున్నారు ఇప్పుడు? గొలుసు పట్టుకున్నారా, బంగారం పట్టుకున్నారా? మళ్ళీ చెప్పండి, గొలుసు కాదు. ఎందుకని? ఉన్నది బంగారమే, గొలుసు లేదు అసలు. గొలుసు అనేది నీ నోటి మాట, అది ఒక రూపం, ఒక నామం, బంగారానికి ఇచ్చినటువంటిది. అదేవిధంగా ఈ జగత్ అంతా కూడా ఒక ఆభరణం లాంటిది. ఈ జగత్తులో నుంచి ఆ బ్రహ్మ సత్తు చిత్తుని తీసేస్తే జగత్తే లేదు అసలు, బ్రహ్మమే ఉంటుంది. చూశారా? పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ మొదటి పూర్ణమే ఉంటుంది, ఈ జగత్ అనేది ఉండదు. అప్పుడు జగత్తు లేకుండా పోతుందా అంటే, కంటికి కనపడుతుంది, కంటికి కనపడుతుంది, కుండలేదు వేళ. ఓకే, బంగారం గొలుసు ఉందిగా చాలు. కనుక జగత్తు పోతుందా అంటే, అసలు దానికి ఉనికి పోతుంది. అసలు దాని ఉనికి ఎవరి ఉనికి? చైన్ ఉనికి బంగారం ఉనికి. బంగారం ఉంటేనే చైన్ ఉంటుంది. కనుక చైన్ అనేది స్వతహాగా లేదు. కనుక చైన్ ఉనికి, చైన్ ఉండడం అనేది బంగారం ఉండడమే. అదేవిధంగా జగత్తు ఉన్నది అంటే బ్రహ్మము ఉంటేనే జగత్తు ఉంటుంది. అది కనుక తీసేస్తే తీయలేవు, తీసినా కూడా ఇది ఉండదు, ఈ జగత్తు ఉండదు. ఉండదంటే ఏమిటి అర్థం? దానికంటూ స్వతహా సత్తా లేదు. కొంచెంసేపు ఆ మెట్టు మీద కూర్చోండి, అక్కడే కూర్చోండి, అట్లా కూర్చోండి. కనుక పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. అవశిష్యతే అంటే మిగిలి ఉంటుంది, అంటే బ్రహ్మమే ఉంటుంది. మీరు గొలుసు కలిగించినా కూడా బంగారమే అవశిష్యతే. గొలుసు రూపంలో ఉన్నా కూడా బంగారంగానే ఉన్నది, కరిగించినా కూడా బంగారమే. అందుకని బంగారం కొనిపెట్టుకుంటారు అందరూ. ఎందుకంటే ఎప్పటికైనా సరే కరిగించినా సరే మన సొమ్ము మనకే ఉంటుంది కదా, పోనీ తరిగితే ఎవరన్నా పెట్టుకుంటారండి దాన్ని. బంగారం కొనుక్కొని లేకపోతే ఆ తంగమాణిగాళ్ళు అంత బిజీగా ఎందుకుంటారు? కొనుక్కొని పెట్టుకొని ఇన్నర్ లాకర్స్లో పెట్టి పెట్టుకుంటారా పెడతారా? పెట్టుకుంటే దొంగల భయం. అందుకని ఇన్నర్ లాకర్లో పెట్టి ఎప్పటికైనా సరే అవి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆభరణాల రూపంలోన బంగారం విలువ. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఆభరణం లాంటిది. భగవంతుడు, పరమాత్ముడు, బ్రహ్మం బంగారం లాంటి వాడు. అందుకే మా బంగారం అండి వీడు అంటుంటారు చూసారా. ఇంకొకటి వచ్చింది ఉదాహరణ, మా బంగారం అండి అంటారు పిల్లల్ని బాగా మెచ్చుకునేటప్పుడు. వీడు నా బంగారం అండి అంటాడు. గొలుసు అనొచ్చుగా, గాజులు అనొచ్చుగా, ఉంగరం అనొచ్చుగా, ఎందుకనో బంగారం అండి అంటే బంగారంలాగా మెరిసిపోతున్నాడు అని. ఇప్పుడు అర్థమైందా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.